మీకు సినీ ప్రపంచంతో సంబంధం ఉన్నా లేకున్నా, మీరు తెలుగు సినిమాలు చూసినా చూడకున్నా, పరుచూరి బ్రదర్స్ అంటే తెలియని వాళ్లు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదని ఒప్పుకుంటారు, అవునా? పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్. 1978లో సినీ రచయితలుగా చిత్రరంగం ప్రవేశించిన ఈ సోదరులు రచించిన మరో మలుపు అనే చిత్రానికి 1982లో రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. ఎన్నో వందల సినిమాల్లో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మరో మలుపులోని తన పాత్ర తాను నటించిన వందలాది పాత్రల్లోకి అత్యున్నతమైనది అని అన్నారు. చిరంజీవిని మెగాస్టార్ గా మలచిన ఖైదీ చిత్రానికి రచన చేసింది ఈ సోదరులే. తానా మహాసభల కోసం అమెరికా విచ్చేసి తన కుమార్తెతో బోస్టన్ లో ఉంటున్న సమయంలో నేను పరుచూరి గోపాలకృష్ణ గారితో టెలిఫోన్ లో ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆ ఇంటర్వ్యూ సారాంశమే ఇప్పుడు మీరు వినబోతున్నారు. పరుచూరి గోపాలకృష్ణ గారు, స్వాగతం.
ధన్యవాదాలండి, నాతో మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు.
8వ తరగతి 2 సార్లు తప్పినందుకు కొద్ది రోజులు నిజంగానే గోపాలుడైన, అంటే గొడ్ల కాపరి అయిన ఈ గోపాలకృష్ణుడు ప్రముఖ సినీ రచయితగా డాక్టర్ పరుచూరిగా ఎలా ఎదిగాడో కొంచెం వివరిస్తారా మా శ్రోతలకు?
తప్పకుండానండి. చిన్నప్పుడు నన్ను ఆఖరి పిల్లాడిని కాబట్టి ఎక్కువ చదువుకి వెళ్లలేదండి. దాంతో ఏం చేశారంటే 3వ తరగతి నుంచి తీసుకువెళ్లి 5వ తరగతిలో వేసినట్టు వేసి అక్కడి నుంచి అక్కడేదో ఎగ్జామినేషన్ ఉండేదండి, అది రాంచి ఫస్ట్ ఫార్ లో తీసుకొచ్చారు. వయసు పెరిగిపోయేసరికి అంటే ఏమైందంటే బేస్ లేకుండా ఇల్లు కట్టినట్టు తయారైపోయి 6, 7 దాటిపోయాను. కానీ 8వ తరగతిలో తప్పానండి. తప్పగానే మళ్లీ తప్పా. దాంతో మా నాన్నగారికి వీడు చదువు రాదని నూజివీడులో అడిషనల్ విశ్వేశ్వరరావు వారి కండ్రికి తోట అని 500 ఎకరాల మామిడి తోట, అక్కడ సూపర్వైజర్ గా పనిచేసేటప్పుడు చాలా గేదెలు ఆవులు ఇవన్నీ ఉండేయండి. ఎలాగ చదువు రాదులే పోరా అని పంపించేశాడు. ఒకరోజేనండి, కొన్ని రోజులు కాదు, అది ఒకరోజు మాత్రమే. సాయంత్రం దాకా కాశీ వచ్చేసరికి ఏడుపు వచ్చేసి మా అమ్మ దగ్గరికి వెళ్లి ఏడ్చానండి, నేను చదువుకుంటాను గేదెలను గాయనాను. అప్పుడు మా అమ్మగారి రికమెండేషన్ తో మళ్లీ చేర్పించాడు. ఆయనకు మాట ఇచ్చా ఇక తప్పను అని. పిహెచ్డి వరకు మళ్లీ ఎక్కడ కూడా ఎప్పుడు తప్పలేదండి. అయితే సినిమా అనేది ఇది 8వ తరగతిలో అలా దెబ్బతిన్న తర్వాత ఇక ఎంఏ పాస్ అవటం, లెక్చరర్ అవటం, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 సంవత్సరాలు, మన ఇక్కడ ఉయ్యూరులో అడిషనల్ గోపాలకృష్ణయ్య షుగర్ కేన్ గ్రోయిన్స్ కాలేజీలో 5 సంవత్సరాల 11 అకాడమిక్ ఇయర్లు, 10 క్యాలెండర్ ఇయర్లు అండి.
అంటే మీరు తెలుగు లెక్చరర్ గానే పనిచేశారండి?
తెలుగు లెక్చరర్ గా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా, వైస్ ప్రిన్సిపల్ గా కూడా ఉండేవాడినండి. నేను సెలవులో ఉన్నప్పుడు టెంపరీగా ప్రిన్సిపల్ గా కూడా అపాయింట్ చేశారు. కానీ అప్పుడు నేను రాజీనామా చేయడం జరిగింది. లేకపోతే ఒక ప్రిన్సిపల్ గా నా జీవితం ముగిసిపోయి ఉండేదేమోనండి. అయితే నాలో రచన 2 రకాలండి. ఇది రచనలో అభిలాష కలగటానికి కారణం మా అన్నయ్య అండి. ఆయన నేను
వెంకటేశ్వరరావు గారు,
పరుచూరి వెంకటేశ్వరరావు గారి నాటకాలు, ఆయనకి ఆ జనం చప్పట్లు కొట్టాలు ఇవన్నీ చూసినప్పుడు నేను రచయిత అవ్వాలనే కోరిక అప్పుడు కలిగిందండి. కలిగి నేచురల్ గా డిటెక్టివ్ పుస్తకాలు రాయడం మొదలెట్టానండి. వెంకటేశ్వరరావు ఒకసారి వచ్చి కేకలేశాను నన్ను. ఎంఏ సాహిత్యం చదివి శివ సాహిత్యం రాస్తారు పుస్తకాలు గోపాల్ ఎంఏ అనే పేరుతో ఉంటాయండి 9 పుస్తకాలు. ఆ కేకలేసిన తర్వాత అప్పుడు రాసిన మొదటి నాటికే ఈ చరిత్ర ఎర్రసిరాతో, దాని తర్వాత పట్టభద్రుల పలహారశాల, అది మా పిల్లలు ఆడి అనేక పరిషత్తుల్లో అవార్డులు తీసుకొచ్చారండి. దాంతో అది ఒక కోణం అండి. ఈయన కేకలేసినప్పుడు మొట్టమొదట నేను స్వాతి అనే మాసపత్రిక కూడా విధేయుడు అన్న కథ రాశానండి. మొట్టమొదటి నేను రాసిన కథ అతిశయింది.
స్వాతి మాసపత్రికలో,
స్వాతి మాసపత్రికలో 1975 జనవరి మాసపత్రిక అండి, నా బాగా గుర్తుంది. అప్పుడు దానికి 2000 ఉత్తరాలు పైగా వచ్చింది. అప్పుడు బలరాం గారు మీరెందుకు రెగ్యులర్ గా రాయకూడదు, చూడండి ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో మీ కథకి అని చూపించారండి. దాంతో అసలు ఈ కథ పడింది 75 జనవరిలో ఆ కథ పడిన తర్వాత పశ్చిమ గోదావరిలో ఉన్న నేను 760 రూపాయల జీతం నుంచి 530 రూపాయల జీతానికి ఉయ్యూరు వచ్చేసానండి. అవి చాలా మంది అక్కడ ఆయన మూర్తిరాజు గారి కళాశాల, ఆయన కూడా అడిగారు ఇదేమిటి అని. సార్ నా జీవితాన్ని పెంచుకోవాలి అంటే కొంచెం ఏదన్నా సిటీకి దగ్గరగా ఉండాలని అంటున్నానండి. అంతేకాదు మా అమ్మ నాన్నగారు కూడా ఉయ్యూరుకు దగ్గరలో ఉంటారు, వాళ్ళు వృద్ధులు అని చెప్పి నేను రావడం జరిగిందండి. ఈ ఉయ్యూరు వచ్చిన తర్వాత యాక్చువల్ గా నా ఆలోచన ఏంటంటే ఉయ్యూరు నుంచి 20 మైళ్ళు బెజవాడ, అక్కడ రేడియో ఉంది, టీవీలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, కాబట్టి రెగ్యులర్ గా ఎప్పుడన్నా శనాద్వారాలు అలా వెళతా, వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటా, అక్కడ రచయితలతో కలుస్తూ నేను కూడా ఎదగాలనే ఆలోచనతోనే నిజంగా ఉయ్యూరు వచ్చానండి. అయితే ఉయ్యూరు వచ్చి నేను పాఠం చెప్తున్నప్పుడు ఈ పిల్లలందరూ నేను మాట్లాడతా అంటే బల్లలు కొట్టాలు, చప్పట్లు కొట్టడం అనమాట, దందమ్మని అంటే ఒక డైలాగ్ రాగా నేను ఏదో చెప్తా ఉండేవాడిని తెలుగుని. అడిసిమిలి విశ్వేశ్వరరావు గారు మరి మా నాన్నగారు పనిచేసినప్పుడు నా ఆయనది ఆ కాలేజీ, అప్పుడు ఆయన గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్. ఆయన ఏం చేశారంటే, ఒరే నువ్వు సినిమాలకు పనికొస్తావు, నన్ను ఏరా అనేవారు ఆయన గుడివాడ, నువ్వు సినిమాలకు పనికొస్తావరా అని మొట్టమొదట నా బ్రెయిన్ లో సినిమా సీడ్ వేసిన మహానుభావుడు అడిసిమిలి విశ్వేశ్వరరావు గారు. నేనేంటి సినిమాలకు బండికి రావడం ఏంటి, ఏదో కథ రాశాను, 2-3 నాటికలు రాశాను, 9 డిటెక్టివ్లు రాశాను అనుకుంటా ఆయన ఆయనే తీసుకెళ్లారండి. మొట్టమొదట 76 జనవరి నాకు బాగా గుర్తు, 75 సెప్టెంబర్ 1వ తారీఖున నేను అక్కడ కళాశాలకు వెళ్లాను. 3 నెలల్లో ఆయన నన్ను గమనించి, నేను పాఠం చెప్పడం గమనించి, వారి కుమారులు అడిసిమిల్లి లక్ష్మీ కుమార్, ఏఎల్ కుమార్ అంటారండి, ఆయనను మన అడిసిమిల్లి గోపాలకృష్ణ అని మారుతి ఫిల్మ్స్ మీద సినిమాలు తీసేవారండి. కె రాఘవేంద్రరావు డైరెక్టర్ చేసింది ఆయన, మారుతి ఆయనేనండి, కుమార్ బాబు,
ఓకే బాబు సినిమాలు,
బాబు సినిమాతో చేసింది ఆయనేనండి. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు, తీసుకెళ్తే మొట్టమొదట 76 జనవరి నా వాళ్ళ కాల, అంటే నేను వాళ్ళని ఒప్పించలేకపోతున్నానండి. అలాగే ఆ టైంలో ఒకళ్ళిద్దరు డైరెక్టర్లు కూడా కలవటం జరిగిందండి, పేర్లు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, పెద్ద డైరెక్టర్లే. వాళ్ళు ఏమన్నారంటే మీ భాష సినిమాకి పనికిరాదండి అన్నారు. అంటే నేను ఎంఏ తెలుగు సినిమా సాహిత్యంలో ఉన్నప్పుడు మీరు నా బొబ్బిలి బ్రహ్మన్న మాది సినిమా చూస్తే అందులో నా భాష కనపడుతుంది మీకు, అంత ప్రౌఢంగా ఈ పాటల్లో ముందు అసలు పాటల రచయితగా వెళ్ళాను నేను, మాటల రచయితగా కథ రచయితగా వెళ్ళాల, అలా చేయడం జరిగిందండి. చేస్తే కుదరలేదు, కానీ ఎప్పుడైతే ఇట్లా విశ్వేశ్వరరావు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం మొదలెట్టారో అప్పుడు అన్నయ్యను కూడా పిలిచాను నేను, అన్నయ్య ఇలా వస్తుంది అని. ఆయన కూడా వచ్చి కూర్చుని సెలవుల్లో నాతో చేసి వెళ్ళేవారండి, కానీ నేను సక్సెస్ అవ్వలేదు. కానీ మొట్టమొదట అన్నయ్య ద్వారానే మొదటి సినిమా తలిచీమలు, వేజల సత్యనారాయణ గారు బుగత అని ఒక కథ అండి అది, ఆ రచయిత అన్నయ్య అయితే చెప్తారు దాన్ని, అది ఎక్కడో పత్రికలో పడిన కథని బాగా డెవలప్ చేసి సినారియో అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది స్టోరీ చేసి స్క్రీన్ ప్లే రాసుకుని దానికి మనం డైలాగులు రాయటం జరిగింది.
ఆ కథ నేను చదివానండి, రచయిత ఎవరో నాకు గుర్తు రావట్లేదు.
బుగత అండి, ఏదో ఏదో కృష్ణ ఏదో ఉంటుంది.
సరే, మీరు మొదటి సినిమా చలిచీమలు దానికి సంబంధించింది ఈ ప్రశ్న. 1970s లో అన్ని సినిమాలకి పాటలు గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా విడుదలయ్యాయి, కానీ ముత్యాల ముగ్గు, దానవీర సురకర్ణ, యమగాల లాంటి చిత్రాల డైలాగ్స్ ప్రజాదరణ పొందడంతో ఆ సినిమాల డైలాగ్స్ కూడా గ్రామ్ఫోన్ రికార్డులుగా వచ్చాయి. అలాగే మీరు సంభాషణలు రచించిన మొట్టమొదటి చిత్రం చలిచీమలు, అది కూడా దానికి దాంట్లో మీరు ఒక పద ప్రయోగం చేశారు, 101 జిల్లాలు అందగాని అంటూ నూతన్ ప్రసాద్ నటించింది, అది మీకు బాగా పేరు తీసుకొచ్చాయి. ఆ చిత్రం కోసం మీరు ప్రత్యేకించి ఎక్కువ కృషి చేశారా? మామూలుగానే
సాధారణమైంది, కాకపోతే అందులో కృషి ఎక్కువ నిజానికి వాస్తవానికి అన్నయ్యదే ఎక్కువ కృషి అండి. నేను ఇక్కడ ఉయ్యూరులో ఉంటా కలవటం తప్ప పరుచూరు వెంకటేశ్వర గారికి ఆ క్రెడిట్, అది కూడా ఒక విచిత్రం అండి. అది ఎలా జరిగిందంటే, ఆ 101 జిల్లాల అందగాడి కంటే అది ఒక 800 అడుగుల ఫోన్ సీన్ ఒకటి ఉంటుందండి అందులో. ఆ ఫోన్ సీన్ మూలంగా విపరీతమైన అలజడి వచ్చిందండి ఆంధ్రలోకంలో. ఆ ఫోన్ చేయని కారణం ఏంటంటే సినిమాకి ఒక ఫీచర్ ఫిలిం కావాల్సిన లెంగ్త్ కంటే కొంచెం తగ్గిందండి సినిమా. అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటే అన్నయ్య రాసిన సీనియర్ అండి అది 800 అడుగులు కాబట్టి పరుచూరు వెంకటేశ్వరరావుకి ఆ క్రెడిట్స్ అన్ని నేను ఇస్తాను సల్జీవంలో ఎక్కువ. ఆ సీన్ రాస్తే ఆ సీన్ తో 100 కిలోల అందగాడు అసలు నూతన ప్రసాదే కాదు పరుచూరి అనే పేరు కూడా రాష్ట్రానికి బాగా తెలిసిందండి. కానీ నిజానికి దీంతో బ్రేక్ రాలేదండి మాకు. ఊరికే ఇది కలియుగ మహాభారతం రెండు క్యాసెట్ మన ఆడియో క్యాసెట్లు వచ్చినాయండి.
అవునండి
రాష్ట్ర వ్యాప్తంగా విన్నారు అద్భుతంగా పరుచూరి పేరు మారుమోగింది.
అయితే మీకు బాగా బ్రేక్ వచ్చిన
పడలేదండి
మీకు బాగా బ్రేక్ వచ్చింది ఇది 1978లో రిలీజ్ అయింది కదా చలిచీమలో. తర్వాత మీరు ఈనాడు చిత్రం
79 80 వరకు ఈ కాలంలో 81 లోపు 9 సినిమాలు రచించామండి మేము. సంసార బంధం అని మన గడుతున్నాం సందాలు ఇవ్వండి అనే నాటకం అది అలా రాసుకుంటూ వస్తున్నామండి. కానీ 1980లో ఎన్టీ రామారావు గారికి ఏల్చూరి అని ఒక నటుడు ఉంటాయండి పత్రిక విలేకరి తర్వాత నటుడయ్యాడు అతను. రామారావు గారు ఏదో మంచి డైలాగే కరువు అవుతుంది చెప్పడానికి బ్రదర్ ఎవరన్నా మంచి రచయితలు ఉన్నారా అంటే చెప్పమని ఇలా పరుచూరి బ్రదర్స్ అండ్ ఇద్దరు పరుచూరి పేరుతో రాస్తా ఉంటారు అని సలిచీములు కలియుమారుతో ఈ పేర్లన్నీ చెప్పి వాళ్ళ డైలాగులకి తెగ చప్పట్లు కొడుతున్నారండి ఆడియన్స్ అని ఈ ఇతను రామారావు చెప్పాడంటండి. సరే చెప్పాడు మాకు ఆ మాట ఎవరో ఏల్చూరి వారు మీ పేరు చెప్పారు బ్రదర్ అని. అప్పుడు రామారావు గారు ఎవరి పరుచూరి పట్టుకోండి అంటే ఒక ఆయన ఊర్లో ఉంటాడంట ఒక ఆయన హైదరాబాద్ లో ఉంటాడంట అంటే ఆయన ప్రేమ సింహాసనం అని ఒక నిర్మాత రాజేంద్ర కుమార్ గారు
అవునండి
ఆయన్ని అడిగారంట బ్రదర్ ఎక్కడ ఏజీ ఆఫీస్ లో పనిచేస్తారట ఎలా అయినా పట్టుకోండి వారిని అని. సరిగ్గా ఆయన సారథి స్టూడియోకి వచ్చారండి. సారథి స్టూడియోకి వచ్చి మన శశిభూషణ్ గారితో మాట్లాడుతూ ఎవరన్నాండి బాబు ఈ పరుచూరి అన్నగారు ఏమైనా తెగడుగుతున్నారు ఇది ఎవడు దొరకట్లేదు అంటే పక్కనే ఉన్నాయంట అన్న ఇది ఇతనేనండి అని. అయ్యో భలేవారండి రండి రండి అన్నగారి దగ్గర తీసుకెళ్లాలి మిమ్మల్ని అని కరెక్ట్ గా ఆ రోజు జూన్ 21 అండి అన్నయ్య పుట్టినరోజు 1980 జూన్ 21వ తారీఖున ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఆయన ప్రేమ సింహాసనం నిర్మాత అన్నయ్యని తీసుకెళ్తే ఆయన అప్పుడు మనల్ని అనురాగ దేవత సినిమా రాయమని అడిగారండి. ఆ పరిచయంలో అన్నయ్య ఆయన చెప్పాడు నా మా తమ్ముడు మీ ఫ్యాన్ అండి ప్రాణం ఇస్తాడు మీరంటే తను ఊర్లో ఇలా పనిచేస్తా ఉంటాడు మీ ఇద్దరం కలిసి ఇలా రాస్తున్నాము అంటే వాడిని కూడా పిలిపించండి అన్నప్పుడు హరికృష్ణ నందమూరి హరికృష్ణ ఊయూరు వచ్చి నన్ను తీసుకొచ్చాయండి. అంటే రామారావు గారి కుటుంబంలో మొదట నాకు పరిచయం అయింది నందమూరి హరికృష్ణ. అతడు చాలా మంచి స్వభావం గలవాడు స్నేహం అంటే ప్రాణం ఇస్తాడండి ఆయన. ఆయన నన్ను తీసుకొస్తున్నప్పుడు అప్పుడు నేను రామారావు కోసం అని ఎలాగో సినిమాల్లోకి వచ్చాం కదా ఎంటర్ అయ్యామని చండశాసనుడు అనే కథనే రాసుకుంటున్నానండి ఒకటి. చండశాసనుడు అని నేనే టైటిల్ పెట్టుకుని కథ రాసుకుంటున్నా. ఆ కథ కారులో వస్తూ హరిబాబుకి చెప్పాను హరికృష్ణకి చాలా బాగుంది నాన్నగారు చెబుతూ గాని అని అన్నారు. సరే అనగానే తీసుకొచ్చి మొట్టమొదట నేను ఆరాధించే నా దైవం ఆయన ఆయన ఎదురుగా కూర్చుని అసలు అలాగే చూస్తాడే ఆయన నవ్వుకున్నారు. ఒక విగ్రహం మన వెంకటేశ్వర స్వామి ముందు భక్తులు ఎలా నిలబడతారో అలా ఆయన ముందు అలా అంటే అక్కడ కళ్ళు మూసి నిలబడతారండి ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఆయన కనబడ్డ కాబట్టి కళ్ళు తీర్చుకుని ఆయన అలాగే చూస్తా మెస్మరైజ్ అయిపోయి కూర్చున్నా. ఆయన అవి పలకరించారు. అలా అనురాగ దేవతకి 80లో వచ్చామండి
మేము.
వచ్చిన తర్వాత 81కి షూటింగ్కి వెళ్ళాం. అది అయితే ఈలోపు ఏమైందంటే మళ్ళీ ఈ కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి బట్ మన అనురాగ దేవత రిలీజ్ అవటానికి 82 వచ్చిందండి. 82 జనవరి 9 వరకు అది ఆ ప్రక్రియ అలా జరిగింది. జరిగి 82 జనవరి 9న దాని మీద కార్డ్ చేసే టైంలో ఆయన అన్నగారు మా ఇద్దరిని పిలిచి ఏం బ్రదర్ మీరిద్దరున్నారు పరుచూరి అని పెట్టుకున్నారు మీరిద్దరున్నారని ప్రపంచానికి తెలియదు కదా అందువల్ల మేము మీ పేరు మారుస్తున్నాం, మీకు వేరే పేరు పెడుతున్నాం అంటే మంచిదండి. మేము అనుకుంటున్నామండి పరుచూరి అండి పరుచూరి అని అలా, లేకపోతే పరుచూరి వెంకట గోపాల తిరుపతి వెంకట కవులు లాగా పరుచూరి వెంకట గోపాల అట్లా ఇలా రకరకాల పేరు చెప్తా అంటే ఏం కాదు, మేము పెడుతున్నాం మీ పేరు అని పరుచూరి వస్తాను. అలా ఆ అనురాగ దేవత జనవరి 9 రిలీజ్ అయిన సినిమాకి అప్పుడు 9 సినిమాలండి, ఇది 10వ సినిమా. ఇలా రిలీజ్ అవగానే అన్నగారు పిలిచి రాంచుకుంటున్నాడంట అనేది తెలవగానే చాలా మందిలో ఒక ఇది కలకల అంటాం కదండి, ఎన్టీ రామారావు గారు పిలిపించి మరీ రాంచుకుంటున్నాడు. మళ్ళీ వెంటనే చెన్న శాస్త్రుడు కూడా నేను మే మాసంలో ఆయన దగ్గరికి వెళ్లి మే 29 ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. వెళ్లి జూన్ మాసంలో 1st week లో రాశాను ఆయనకది, మన చెన్నశాస్త్రుడు కథా మాటలు కూడా రాసి ఆయన చేతిలో పెట్టి వచ్చేసేవాండి. అప్పటికి రామారావు గారు పిలిచి ఒకటి రాంచుకుంటున్నారు అనగానే టకటకటక చాలా మంది మమ్మల్ని ఆదరించడం జరిగిందండి. అయినా కూడా పరిశ్రమలో గాని దీనిలో గాని బ్రేక్ లాగా అప్పుడు రాలేదండి, ఒకే మామూలు రచయితల్లో ఒకళ్ళ వయ్యం. నిజానికి ఇప్పుడు మరో మలుపు ఈ చరిత్రేశ్వరతో కూడా తలిచేమలో కలిగి మహాభారతం లాగా ఒక టైప్ ఆఫ్ ఆడిటోరియంలోనండి. అంటే అన్నయ్య నేను వెళ్లి బెదవాడ అక్కడ చూస్తా అంటే కింద నిండేవారు కదండి, పైన నిండేవారు క్లాస్ ఆడియన్స్. ఈ కింద వాళ్ళు ఎప్పుడు వస్తారో మనకి మన సినిమాలు కానీ ఆలోచిస్తా ఉండేవాళ్ళం అండి అన్నయ్య నేను. అలా ఈ సినిమాలు వెళ్తున్నప్పుడు మొట్టమొదట సెన్సేషన్ త్రూఅవుట్ రాష్ట్రం జరిగింది 2 సినిమాలండి మాకి. ఒకటి అన్నగారిది నాదేశం, 2 సూపర్ స్టార్ కృష్ణ గారిది ఈనాడండి. అది 1982 సెప్టెంబర్ డిసెంబర్ మాసాల్లో ఒక్కసారి అసలు ఎవరి పరుచూరు బ్రదర్స్ అంటే అనేది రాష్ట్ర వ్యాప్తంగా అంటే క్లాస్ ఆడిటోరియం నుంచి ఇప్పుడైతే మాస్ ఆడిటోరియంలోకి ఎన్టీ రామారావు గారు కృష్ణ లాంటి వాళ్ళు మా డైలాగ్ చెప్పేసరికి అసలు విపరీతమైన అది వచ్చిందండి. అప్పుడు అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ఆ 2 సినిమాలతోనండి. కమర్షియల్ రైటర్స్ గా మాత్రం 2 సినిమాలు మళ్లీ మాకు వేరే బ్రేక్ అంటే ఇండస్ట్రీలో బ్రేక్ అండి. ముందడుగు కృష్ణ సోమన్ బాబు రామానాయుడు గారు తీసిన ముందడుగు, చిరంజీవి గారి ఖైదీ, ఈ 2 సినిమాలతో అంటే అంతకుముందు మరి పేరు వచ్చింది కదా అని అనుకోవచ్చండి మీరు, కానీ పేరు వచ్చినా కూడా ఇదేదో కమ్యూనిస్ట్ రైటర్లు అభినయవాదం సోషల్ కాజ్ కోసం బారాస్తారు బట్టి వీళ్ళ సినిమాలు రాయటవచ్చా అనేటువంటి ఆలోచనలో పరిశ్రమ ఊగిసలాడతారు. అలాంటి టైంలో ముందడుగును ఖైదీ రావడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదండి. అప్పటి నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలు 300 చిత్రాలు 312 అయిపోయినాయండి. ఈ రేపు 27వ తారీఖు రిలీజ్ అయ్యేటువంటి శంకర్ దాదా బహుశా 313వ చిత్రం మాది శంకర్ దాదా కింద.
తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ స్టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు1.com అనుబంధ సంస్థ. స్టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు1 రేడియో.com.
స్టోరీ తెలుగు1 రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
సో మీరు రాసిన 312 సినిమాల్లో 25 సినిమాలకు పైగా చిరంజీవి గారికి రచించారని విన్నాను. అది
చిరంజీవి గారు బాలకృష్ణ గారు కృష్ణ గారితో ఎక్కువ అండి, దగ్గర దగ్గర అందరితో 3 పదులకు చేరుతున్నామండి. మా సినిమా వాయిస్ లాగానే 3 పదులకి ముగ్గురుతోనూ చిరంజీవి కృష్ణ గారిని దాటేసామండి 30. బాలకృష్ణ గారిని చిరంజీవి గారిని కూడా ఆల్మోస్ట్ నీరింగ్ 30s అండి.
అలాగే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, యాక్చువల్ గా ఈనాడు సినిమా నాకు బాగా నచ్చిన సినిమాల్లో, సామాజిక చైతన్యం ఉన్న సినిమాల్లో చాలా బాగా నచ్చిన సినిమాల్లో ఒకటి అండి. అప్పుడు ఎన్టీ రామారావు గారు అధికారంలో రావడానికి కూడా ఆ సినిమాలో మీరు రాసిన డైలాగ్స్ అప్పటి రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించడం అనే దాని గురించి చాలా మంది చెప్పుకుంటారు, దాని గురించి మీరేమంటారు?
అవునండి, అప్పుడు అందరూ అనేవారండి 2 ఈనాళ్లు కారణం కొత్త ప్రభుత్వం రావడానికి అని, ఒకటి రామోజీరావు ఈనాడు 2 కృష్ణ గారి ఈనాడు అని. రామారావు గారి ప్రతిభతో ఆయన వచ్చారండి. బట్ మా నేను సైతం ప్రపంచానికి సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చానని శ్రీశ్రీ గారు అన్నట్టు, రాముడికి ఉడత కూడా సాయపడింది అన్నట్టు ఆయన శ్రీరామచంద్రుడు ఏదో ఉడతలాగా మా ఈనాడు కూడా ఉపయోగపడితే ఉపయోగపడి ఉండొచ్చు.
ఈనాడులో ఒక డైలాగ్ ఉందండి, మీతో ఒకసారి పర్సనల్ గా ప్రస్తావించాను దాని గురించి. అది కృష్ణ రావ్ గోపాల్ రావు మధ్య జరిగే సంభాషణ. ఇది ఒకసారి నెతుర్కోడు గురించి, అది ఒకసారి
దాన్ని. ఈనాడు నిజానికి కృష్ణ గారు చేయాల్సిన సినిమా కాదండి. ఆ సినిమా ఆయన ఒక హీరో కోసం, ఇప్పుడు యాక్చువల్ గా లేరు ఆయన, శ్రీధర్ గారు మొన్న చనిపోయారు, వారి కోసం. ఇన్నాళ్ళు ఆ పేరు కూడా చెప్పలే నేను, ఆయన జీవించి ఉన్నంత కాలం. శ్రీధర్ గారిని హీరోగా పెట్టి తీయాలని కృష్ణ గారు నన్ను అన్నయ్యని చూసి రమ్మన్నారండి. శ్రీకాంత్ నాట వాళ్ళ థియేటర్ లో చూసి వచ్చాం. చూసి ఇద్దరు ఆయన ఏకలవ్య షూటింగ్ లో ఉన్నారు కృష్ణ గారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి సినిమా ఎలా ఉంది అన్నారు. ఆయన చాలా బాగుందండి ఆయన. అయితే డైలాగులు ఎప్పటి నుంచి రాస్తారండి, ఇంత చెప్పాలండి, ఆయన కాదు ఆ క్యారెక్టర్ మీరేస్తే బాగుంటుందండి అన్నామండి. ఇదేంటి నేనేటి, అది 55 సంవత్సరాల క్యారెక్టర్, ముసలి క్యారెక్టర్ లేదండి, యంగ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మరి పాటలు ఫైట్లు అన్న అయ్యేవి లేకుండానే అండి. నా మీద అలా పాటలు ఫైట్లు లేకుండా బాగోదు అంటే, లేదు సార్ మాకు ఒక అవకాశం ఇవ్వండి, రేపు మీకు చెప్తాం మేము అంటే, సరే రేపు 8 పద్మాలయాకి వచ్చి మీరు నాకు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి అన్నాడండి ఆయన. నిజానికి మా జీవితంలో బళ్ళును తెల్లవారింది అంటే ఏంటో తెలిసింది ఆ రోజేనండి. తెల్లవార్లు నేను అన్నయ్య అలాగే కూర్చుని ఇద్దరం డైలాగ్ మీద డైలాగ్ కంపోజ్ చేసుకుంటా, ఈ కొత్త సీన్లు కృష్ణ గారు అయితే ఎలా ఉంటుంది సినిమా అని మార్చిందంతా పెట్టుకుని, ఇంటికాడ కాఫీ టిఫిన్ కూడా చేయకుండా డైరెక్ట్ గా పద్మాలయకి వెళ్లిపోయి 8 చెప్పడం మొదలెట్టామండి. చెప్పడం మొదలెట్టి కరెక్ట్ గా ఆ సీన్, ఇప్పుడు మీరే డైలాగ్ అయితే అడుగుతున్నారో ఆ సీన్ ముందు సీన్ లో కృష్ణ గారు చెప్పి వెళ్ళిపోతాడండి, తమ్ముడు డబ్బులు తీసుకోరా అంటే ఇది నెత్తురుకూడు నాకు వద్దక్క అని వెళ్ళిపోతాడు. మళ్లీ అదే ఇంటికి వచ్చి 500 లంచం తీసుకుంటా ఉంటాడు. ఆ లంచం తీసుకుని వెళ్తా అంటే నెత్తురుకూడు రంగు మార్చుకుందా రాఘోపాల్ గారు అంటే, లేదు ఎవరికైనా రక్తదానం చేసే వాళ్ళకి అదే గ్రూప్ రక్తదానం చేయాలి, ఇప్పుడు ఈ డబ్బు తీసుకునేవాడు కూడా నీలాంటి అవినీతి పరుడు, అందుకని సేమ్ బ్లడ్ గ్రూప్ నీ బ్లడ్ గ్రూప్ వాడిది అందుకు తీసుకెళ్తున్నానని. ఈ డైలాగ్ వినగానే అట్లా ఆపేశారండి ఆయన. ఇప్పుడు మీరు చెప్పిన ఏ డైలాగులైనా సినిమాలో ఉన్నాయా అని, లేవండి అన్న బంగారు గారు అంటే ఆశేష్కరారు అంటే చూసి, బంగారు నేను ఈ సినిమా చేస్తున్నాను ఎలా సత్తో నాకు తెలియదు, ఇదే నా 200 సినిమా, ఐ వాంట్ టు డూ దిస్ యాజ్ మై 200 ఫిల్మ్ అని చెప్పేసి షూటింగ్ వెళ్ళిపోయారు.
అంటే ఈ డైలాగ్ కి, ఈ డైలాగ్ తోనే ఆయన హీ మేడ్ ద డెసిషన్
అక్కడికి వచ్చే, అంటే అప్పటికే నచ్చుతా ఉంది ఆయనకి ఇది, మీకు అసలు ఈ రేంజ్ లో సినిమా ఉంటుందనేది. ఆయన రామారావు గారు కృష్ణ గారి దగ్గర గొప్ప లక్షణం ఏంటంటేనండి, ఒక సీన్ విని వాళ్ళు అన్నగారు అనేవాడండి, అన్నమంతా తినక్కర్లేదు బ్రదర్, ఒక మెత్తు పట్టుకుంటే చాలని సామెత చెప్పి, అలాగే ఈయన కూడా అన్నమంతా తినక్కర్లేదు ఈ రేంజ్ లోనే సినిమా ఉంటుందని కృష్ణ గారికి కూడా అర్థమైంది. అలా ఆ సినిమా అలా పేరు, అబ్బో అసలు చాలా మంది శత్రువులు కూడా మాకు అప్పుడు మేము దొరికితే ఏదన్నా చేసేయాలన్నంత పగతో కూడా కొంతమంది తిరిగారండి.
ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఏదో కమ్యూనిస్ట్ భావాలతో చేస్తున్నారన్నారు. మీరు ఎర్లీగా చేసిన సినిమాల్లోనూ, మధ్య మధ్యలో అప్పుడప్పుడు చేసిన సినిమాల్లో కూడా చాలా వరకు సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం ఉన్న లాంటి సినిమాల్లోనే చేశారు. అంటే రాజకీయ పరంగా మీకు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అఫిలియేషన్ ఏమన్నా ఉందా?
అంటే ఒకటే, అలా ఏమి లేదండి, నాకు గాని అమ్మాయికి గాని ఈనాటి వరకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదండి. రామారావు గారిని ఒక దైవంగా భావిస్తాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం అండి, అన్నయ్యకి నాకు. బట్ చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇప్పుడు నా భార్య తండ్రి నా మేనమామ కొడాలి వెంకటేశ్వరరావు గారు, మంచి మార్క్సిస్ట్ లీడర్ అండి. అలాగే మా మేనత్త గారి భర్త ఆయన కూడా మన మంచి కమ్యూనిస్ట్ లీడర్ అండి, మార్క్సిస్ట్ లీడర్ అంటే ఏంటి, మన చిన్నతనంలో అయితే మేనమామ ఇంటికి వెళ్తామండి, లేకపోతే మేనమామ ఇంటికి మేనత్త ఇళ్ళకే కదండి వెళ్తా ఉంటాం. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఆ ఎర్రజెండాలు వేసుకుని వాళ్ళు చేయటం, వాళ్ళని ఒక దైవాల్లాగా వాళ్ళు ఎడోర్ చేయటం, పేద ప్రజలు
తల్లి ప్రజలందరూ కూడా అది చూసి ఎందుకు ఇదనేది మా చిన్న చిన్న మెదళ్ళలోకి ఓహో ప్రజల కోసం పాటుపడే వాళ్ళకి ఇలా ఉంటుందనేది అప్పుడే మా 1953 మా చిన్న చిన్న వయసుల్లో ఊహ తెలుస్తున్న వయసులో సుందర గారి మీటింగులకి వెళ్ళటం వాళ్లతో పాటు అవన్నీ వింటాం వీటితో మాకు అదొక భావజాలం ఇది పేదల పక్షాన ఉండాలి ఎవరైనా అనేది ఇలాంటివన్నీ మా రక్తంలోకి తెలియకుండా వెళ్లిపోయినాయండి అందుకని అన్నయ్య రాసిన నాటకాలు గాని నాటకాలు గాని నేను రాసిన నాటకం గాని ఇప్పుడు మా ఎర్లీ డేస్ లోనే కాదండి ఇప్పటికి కూడా మీరు గమనిస్తే సినిమాలో ఎక్కడో ఒక సంభాషణ రూపంగానో సన్నివేశ రూపంగానో పాత్ర రూపకంగానో అది ఏదో ఒకటి మెసేజ్ సోషల్ కాజ్ ని ఇవ్వాలి అనేటువంటి
తపన
ఇది జరుగుతూ ఉంటుందండి అక్కడ మాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడైతే అసలు మరి శంకరదాద ఠాగూరు మన స్టాలిన్ ఇప్పుడు మళ్లీ శంకరదాద సింధావతి ఇవన్నీ చూస్తుంటే అవన్నీ సమాజానికి ఉపయోగపడే సినిమాలేనండి మౌన పోరాటం ఇట్లా మీరు కనీసం 100 సినిమాలు నేను చెప్పగలను మన రచించబడి
సమాజానికి ఉపయోగపడాయి అంటున్నారు మీరు ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు మూడు చోట్ల చూశాను మీరు అన్నది రచయితగా మీకు ముందు డబ్బు కోసం వచ్చాము ఈ ఫీల్డ్ లోకి కానీ రచయితగా మాకు బాధ్యత ఉన్నది అని తర్వాత గుర్తించామన్నారు అదే ఈ 300 సినిమాలు మీరు రచించిన 300 సినిమాలలో మీ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించామనుకుంటున్నారు మీరు
అంటే డబ్బు అనేది మరి అది ఎక్కడ చదివారో మీరేంటో కానీ మాకు చాలా తక్కువ డబ్బు ఇచ్చారండి 1500 రూపాయలు 2000 3000 కూడా మేము రాసిన రోజులు ఉన్నాయండి అసలు డబ్బు అనేది కాదు ముందు మా భావాన్ని సినిమా రచయితగా వస్తే డబ్బులు సంపాదిస్తామని ఆలోచన అప్పుడు లేదండి ఎందుకంటే మా ముందు కెరీర్ చూస్తే మీరు ఏ సినిమా రచయిత కూడా ఇల్లు కట్టుకోలేదు డబ్బులు సంపాదించలేదండి రచయితకి ఎక్కువ డబ్బులు ఉండే కాదండి
అవునండి
మా విషయం మేము చెప్పుకోకూడదు కానీ మా వెనకాల ఇంకేమన్నా మీరు ఇంటర్వ్యూ చేయండి సినిమా రచయితకి ఆర్థికంగా వెసులుబాటు పచ్చూరు బ్రదర్స్ వచ్చిన తర్వాతే మొదలైంది అనేది వాళ్ళు మీకు చెప్తే అందంగా ఉంటుంది నేను చెప్పడం కంటే కూడా మా వెనక ఏదో ఒక రచయితను మీరు చెప్పారు
లేదు మీరు అనవసరం నేను ఆ మాట విన్నాను వేరే వాళ్ళ ద్వారా
అందుకని మేము వచ్చి పట్టుబట్టి అసలు రచయితలకు ఏంటి ఇంత తక్కువ ఇవ్వటం ఏంటి అంటే ఏంటండి 2 సినిమాలు లేకపోతే మళ్ళీ బతుకుతారు కష్టమైపోయే పరిస్థితులు అండి అంత తక్కువ రెమ్యునరేషన్లతో ఉండేవారండి రచయితలు అలా కాబట్టి డబ్బు కోసం వచ్చింది కాదండి మనం ఒక సినిమా రచయితలుగా మన భావాన్ని ప్రపంచీకరించుకోవచ్చన్న ఆలోచనేనండి అది ఇంకొకటి రెండు ఎప్పుడు కీర్తిని మించింది లేదండి ధనం కంటే కూడా కీర్తి చాలా గొప్పదండి కాబట్టి మనం కీర్తి సంపాదించుకోగలం అనేటువంటి భావంతోనే రావడం జరిగిందండి అప్పటికీ ఇప్పటికీ కూడా ఈ సినిమాలో మనం ఏదన్నా సమాజానికి ఉపయోగపడేది ఒక పాయింట్ చెప్పగలిగాం అనేది ఆలోచించకుండా నేను అన్నయ్య కలం మాత్రం ముయ్యమండి
మీరు ఇంతకుముందు ఒకసారి అదే ఇంటర్వ్యూలో చూసినట్టున్నది ప్రేమ అనేది ట్రాష్ అన్నారు అంటే అదే అభిప్రాయం మీకు ఇప్పుడు ఉందా అంటే దానికి కొంచెం వివరణ ఇస్తారా
ఇప్పుడు కూడా అంటే సినిమాలు రాసిన మాత్రాన్ని నమ్మాలనే లేదండి నా చిన్నతనం నుంచి ఇప్పుడు నా భార్యని నేను ఇష్టపడే పెళ్లి చేస్తున్నానండి దానికి నేను ప్రేమ అని పేరు అట్లా నాకు ఆవిడ భార్యగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను నా తల్లిదండ్రులకు వెళ్ళాను మేనమాం కూతురైనా ఆవిడ మాట్లాడుకోవాల్సింది నేనే అడిగి అమ్మా నాన్నతో చెప్పు నేను నా మామగారు అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను అని పద్ధతి ప్రకారం చెప్పా అదే ప్రేమ అయితే మళ్ళీ ఆవిడని తీసుకుని వెళ్ళిపోయి ఎమ్మడబడి కర్రలు పెట్టుకొట్టి ఈ పరిస్థితులు కదా నాకేమనిపిస్తుంది అంటేనండి 2 శరీరాల యొక్క ధర్మం ఒక వయసు వచ్చినప్పుడు ఉండే ఆకర్షణ పేరు ప్రేమ అది నేనే ఎక్కడో ఒక చోట రాశానండి ప్రేమించిన వాళ్ళిద్దరు కొన్నాళ్ళు అయిన తర్వాత వీణా నేను ప్రేమించిందని గాని ఈవిడా నేను ప్రేమించింది అని ఇద్దరులో ఎవరు అనుకున్నా ఆ ప్రేమ తప్పే కదండి
అవునండి అదే మీరు
ప్రేమ వివాహాలు దెబ్బతిన్నాయండి పెద్దలు చేసిన 99% సక్సెస్ అయితే ప్రేమ వివాహాలు 1% సక్సెస్ అవ్వలేదండి అన్నండి సక్సెస్ అయినాయి కొన్ని అవి కూడా 1% అయినాయండి అయితే వీటిలో ఎవరిది తప్పు అని నేను అన్ను నా నమ్మకం మాత్రం అదే
మీరు అన్నదాన్నే శ్రీశ్రీ గారు ఇంకో రకంగా అన్నారు ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమ ఏదో ఎగ్జాక్ట్ గుర్తులేదు, అది మీరు చదివే ఉంటారు. అది నాకు మీరు అది చదవగానే నాకు అదే గుర్తొచ్చింది.
అవునండి, నిజమైన ప్రేమ వేరండి, ప్రేమకి ఆకర్షణకి తేడా ఉందండి. ఇప్పుడు అన్నగారంటే నాకు ప్రేమ అండి, ప్రాణం, ఒక దేవుడుగా, ఒక గురువుగా, ఒక దైవంగా, ఒక అన్నగా, అది ప్రేమే కదండి. అలాంటి ప్రేమను గొప్ప అంటాను నేను.
కరెక్ట్.
అది శరీరం ప్రేమించుకునే ప్రేమల మీద నాకు అది ప్యాషన్ అంటాను. నాకు సినిమా రచన అంటే ప్రేమ, అన్నగారంటే ప్రేమ, కృష్ణ గారంటే ప్రేమ, చిరంజీవి గారంటే ప్రేమ, బాలకృష్ణ గారంటే ప్రేమ. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వాలు నచ్చుతాయండి. అట్లా
ఇందాక మీరు ఇచ్చిన డీటెయిల్స్ మీద చెప్తున్నాను, మీరు 300 సినిమాల్లో ఒక 30 దాకా కృష్ణ గారికి, దాదాపు 30 చిరంజీవి బాలకృష్ణ గారి, 90 సినిమాలు అంటే దాదాపు 1/3 మీరు
సినిమాలు ముగ్గురు మధ్య ఉన్నాయంటే ప్రేమ చెప్పింది
వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్నాయన్నారు. మీరు ఇలాంటి స్టాటిస్టిక్స్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కడ ఎక్కలేదండి మీరు?
అది మరి 300 సినిమాలు మొన్నే మేము తయారు చేసామండి లిస్టు, నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు, మన నటీనట్లు ఎవరు, ఇవన్నీను దాన్ని ప్రాసెసింగ్ లోకి ఈ సంవత్సరం పంపించాలని. అంటే మరి మాకంటే ఎక్కువ సత్యానంద్ గారు రాశారేమో నా అనుమానం. కానీ మా రికార్డు ఎలా ఉంటుందంటేనండి, ఒక రక్తం పంచు పుట్టిన అన్నదమ్ములు, అంటే ఒక తల్లి గర్భాన జన్మించిన ఇద్దరు అన్నదమ్ములు ఇలా కలిసి పనిచేయటం, ఇద్దరు కథా స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నటన, వీటన్నిట్లోనూ సమాన ప్రాచుర్యం పొంది కూడా కలిసి ఉండగలగటం, ఇదేమన్నా రికార్డ్ అవుతుందేమోనని నాకు అనిపించింది.
అది రికార్డేనండి. నేను అది యాక్చువల్ గా ఆ సిబ్లింగ్ రైవలరీ అనేది ఇది చాలా తక్కువ అంచనా వేస్తారు ఎవరైనా గానీ, ఆ సిబ్లింగ్ రైవలరీ అనేది మీ అన్నదమ్ముల మధ్య ఎప్పటికీ రాలేదా? అంటే ఇట్స్ సో ఫ్యాసినేటింగ్, మీరిద్దరు కలిపి ఇన్ని సంవత్సరాలు పనిచేయటం అనేది మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. అది ఇట్స్ రియలీ ఫ్యాసినేటింగ్ ఫ్రమ్ అన్ అవుట్ సైడర్ అండి. అది ఎలా చేయగలిగారు ఇద్దరు బ్రదర్స్? అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం, గౌరవం ఉండబట్టే అది సాధ్యం అనుకుంటున్నాను నేను.
నాకేమో ఆయన మీద గౌరవం అండి, నా మీద ఆయనకు ప్రేమ అండి, వాత్సల్యం. ఒకటి. రెండు, సినిమా సిట్టింగ్ లో మా డైరెక్టర్లు గానీ మా హీరోలు గానీ మీరు ఎవరన్నా అడిగితే వీళ్ళిద్దరూ రేపు కలిసి పని చేసినట్టు పోట్లాడుకుంటాం అండి. ఇద్దరు తెల్లారేసరికి వీళ్ళిద్దరు విడిపోయారని మనం వింటాం అన్నట్టు ఫైళ్లు నేలకేసుకుంటున్నాం అండి. అట్లా అందుకే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, నిజ జీవితంలో మీ ఇద్దరు రామలక్ష్మణులు, సినిమా రచన విషయంలో మాత్రం ఆయన ధర్మరాజు, నేను భీమసేనుండి గరెత్తుకుని వెళ్తానంట. ఆయన నవ్వుతూ అరుస్తారుంటాడు, ఎందుకు రాలా అరుస్తారని. క్షీరసాగర మదనంలో నుంచి అమృతం వచ్చినట్టుగా మేదరం పోటాడుకుంటేనే బెటర్ స్క్రిప్ట్ వస్తుందని బిగోపాలు, రాఘవేంద్ర గారు వీళ్ళందరూ నవ్వుతా అంటూ ఉంటారు.
అందుకని పొలాలు పెడతారా మీద్ర మధ్య?
పోట్లేదు, నిద్ర పోటాడుకోవాలి.
సరే, మీరు అభిమాన నటుడు ఎవరో మీరు చెప్పారు, అసలు అది అందులో ఇక ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పారు. మీ
జన్మకు మార్పు లేదండి, ఈ జన్మ నందమూరి తారక రామారావు గారికి అంకితమే కదా. అంతే, 1961 మొట్టమొదట సీతారామ కళ్యాణం చూసి ఆయనకి నేను అభిమానిని అయ్యానండి. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది దగ్గర దగ్గర, రేపు
45 ఏళ్ళు 46 ఏళ్ళు,
ఇంకో 4 ఏళ్ళు గడిస్తే స్వర్ణోత్సవం చేసుకుంటా ఆయన అభిమానిగా.
ఓకే, అయితే మీకు బాగా నచ్చిన తెలుగు చిత్రం ఏదండి?
నాకు చాలా బాగా నచ్చింది నిజానికి. ఒకటి అని చెప్తే చాలా అన్యాయం అండి, నాకు చాలా బాగా నచ్చింది మల్లీశ్వరి, నాకు చాలా బాగా నచ్చింది పాతాళ భైరవి, నాకు చాలా బాగా నచ్చింది మాయాబజార్. ఇది వాటిలోనండి, చారిత్రకాలు, పౌరాణికాలు. అలాగే మన అన్నగారి దానవీర సూరకర్ణ అండి, సీతారాం కళ్యాణం అండి, ఇవన్నీ అంటే ఒక 10 దాకా ఆయన సినిమాలు చెప్పకపోతే ఏది బాగా నచ్చిందంటే అన్ని ఇప్పుడు ఒకటి 100 సార్లు చూసి ఇది ఒకటే బాగా నచ్చిందని చెప్పడం ధర్మం కాదు కదండి.
అలాగే అయితే మీకు నచ్చిన, మీరు రచించిన చిత్రం మీకు బాగా నచ్చింది?
నేను రచించిన వాటిల్లో అయితే నాకు ఇప్పటికీ బాగా నచ్చే చిత్రాలు మరో మలుపు, ఈ చరిత్ర ఈశ్వరనాథం అండి. అంటే కుల వ్యవస్థ మీద రాసిన మరో మలుపు, రిజర్వేషన్ వ్యవస్థ మీద రాసిన ఈ చరిత్ర ఈశ్వరనాథం, అంటే అద్భుతమైన సామాజిక అంశాలు కలిగినటువంటి చిత్రాలుగా అవి నచ్చిన చిత్రాలండి.
కుల వ్యవస్థ అన్నారు కాబట్టి నాకు
విపరీతమైనటువంటి పేరు తెచ్చిన మాత్రం ఒక్కొక్క హీరో ఒకటి ఉందండి. ఖైదీ తీసుకుంటే చిరంజీవి గారిదండి, బొబ్బిలి బ్రహ్మం తీసుకుంటే కృష్ణవరాజు గారిదండి, ఈనాడు తీసుకుంటే కృష్ణ గారండి, మన
బాలకృష్ణ
మన మోహన్ బాబు గారు తీసుకుంటే అసెంబ్లీ రౌడీ అండి, అన్నగారు తీసుకుంటే మేజర్ చంద్రకాంత్ చండశాసనుడు ఇవ్వండి, మళ్ళీ అసలు మన బాలకృష్ణ తీసుకుంటే ఇక సంబ్రహ్మారెడ్డి నరసింహారెడ్డి ప్రజలు ప్రేమిస్తా ఉంటా. కానీ అవి కమర్షియల్ బొనం చేయాలండి, అంటే కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి మళ్ళీ పరిశ్రమకు తెచ్చిపెట్టిన సినిమాలు అవి, అది ఆ సంతృప్తి అండి. రచయిత పొందే సంతృప్తి ఉండడం చూడండి. అవి ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారి ఠాగూరు, శంకర్ దాదా, మన స్టాలిన్ ఇవి రాసినప్పుడు మళ్లీ వచ్చినాయండి. అంటే అభ్యుదయవాదులుగా వచ్చి ఆ సంచి తీసి పక్కన పెట్టేసి వేరే వెళ్లిపోతున్నారు వీళ్లు అనుకుంటున్న రోజుల్లో అంత మెగాస్టార్ తో అలా రాయగలగటం, ఆయన ద్వారా అద్భుతమైన మెసేజ్లు ఇవ్వగలగటం. బాలయ్య కూడా మొన్న మధ్య అడిగానండి, నువ్వు కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయి బాలయ్య, మాకు రాయాలని. మొన్నే బాలకృష్ణ ఇక్కడ వచ్చినప్పుడు కూడా అడిగా నేను, ఈ తెలుగు విజయం సక్సెస్ మనం ఇక్కడ తానాలో అద్భుతమైన విజయం పొందినా చూసావా, ఇది మనం మెసేజ్ డాక్యుమెంటరీ ఇది, కానీ వాళ్ళ ప్రపంచం అంతా పొగుడుతుంది మనని, తెలుగు భాషను కాపాడమంటానికి ఒక మెసేజ్ ఇచ్చామండి దానిలో.
అవునండి,
అది బాలయ్యతో మాట్లా చెప్పా నేను, అందుకే అడుగుతున్నాను బాలయ్య నిన్ను, ఒక్కటి చెయ్యి నీ ద్వారా మళ్ళీ ఇలా ప్రజల్లోకి వెళ్లాలని ఉందని.
ఇందులో నా సొంత నోట్ ఒకటి అండి, మీరు నన్ను కూడా అందులో పార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అంటే ఆర్గనైజర్ గానే నన్ను ఒక అందులో పార్ట్ చేసినందుకు ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్. నేను యాక్చువల్ గా పరుచూరు గోపాలకృష్ణ గారితో అవర్ లాంగ్ ఇంటర్వ్యూ చేశానండి, మధ్యలో పాటలేమి లేకుండానే అది 1 అవర్ ఉంది. చాలా గొప్ప విషయాలు చెప్పారు. స్ట్రాటజిక్ గా అది 1 అవర్ పూర్తిగా ప్రసారం చేస్తే మీకు బోర్ కొట్టే అవకాశం ఉంటుందేమో అన్న భయం ఒకటి, ప్లస్ మీ అందరినీ మళ్లీ వచ్చే వారం ఈ ప్రోగ్రాం దగ్గరికి తీసుకురావాలన్న ఒక స్వార్థం ఒకటి, ఈ రెండింటిని పెట్టుకుని మిగతా సగభాగం వచ్చే వారం ప్రసారం చేస్తాను పరుచులు గోపాలకృష్ణ గారితో ఇంటర్వ్యూ. అందులో ఇంకా మహాద్భుతమైన అద్భుతమైన విషయాలు చాలా చెప్పారు. ఇప్పుడు మన శ్రోతలు కోరిన పాటలకి వద్దాం.